ఈరోజు మనము భగవద్గీత 9వ అధ్యాయం నుంచి 22వ శ్లోకం గురించి తెలుసుకుందాము. అనన్యశ్చింతయంతో మాం ఏ జనా పరియుపాసతే తేషాం నిత్యభియుక్తానాం యోగక్షేమ్యం వహామ్యహం. తెలుగులో అనువాదం. నా దివ్య రూపమును ధ్యానించుచు అనని భక్తి చే నన్ను సదా అర్చించు వారి యోగక్షేమములను నేనే వహింతును. వారికి లేనివి సమకూర్చి ఉన్నవి సంరక్షింతును. ఇక్కడ భగవంతుడు ఏమంటున్నారంటే, ఎవరైతే నన్ను అనన్య భావంతో పూజిస్తారు అర్చిస్తారు వాళ్ళొక యోగక్షేమాలు నేను చూసుకుంటాను. ఎంత అద్భుతమైన శ్లోకం ఇది. ఒక సాధారణ మనిషి కూడా మనకి ఇలా చెప్తే మనం నిశ్చింతంగా అయిపోతాము. పెళ్ళైనప్పుడు భర్త తన భార్యతోనే, నువ్వు నాతో పెళ్లి చేసుకున్నావు కనుక నీ ఒక యోగక్షేమ బాధ్యతలు నాది అని చెప్పినప్పుడు భార్య ఎంత నిశ్చింతంగా అయిపోతుంది. కానీ ఇక్కడ నవ్వే విషయం ఏంటంటే, అలా చెప్పిన అతను రేపటికి బ్రతికి ఉంటాడో లేదో తెలియదు, కానీ మనము అది ఆ మాట విన్నప్పటికి ఎంత నిశ్చింతంగా అయిపోతాం. కానీ ఇక్కడ దేవాదిదేవుడు పరమ పురుషుడు వాగ్దానం చేస్తున్నారు, నువ్వు నన్ను అనన్య భావంతో పూజిస్తే అనన్య భావంతో అర్చిస్తే నీ ఒక యోగక్షేమ బాధ్యత నాది. కానీ ఇక్కడ కండిషన్ ఏంటంటే అనన్య భావంతో ఆయనకి అర్చించాలి. కానీ మన సమస్య ఏంటంటే, మనం ఎప్పుడు దేవుడి దగ్గర వెళ్తే అన్య భావంతోనే వెళ్తాము. అనన్య భావం అంటే ఏంటి మీరు అడగొచ్చు. ఇక్కడ తెలుగులో అనువాదం ఉంది. అనన్య అంటే ఇతర లక్ష్యమేమీ ఉన్న లేని వారై, అంటే మనం గుడికి వెళ్ళినా దేవుడికి మనం పూజించినా అర్చించినా మనం అతనికే కోరుకోవాలి. కానీ మనమేం చేస్తాము, మనం గుడికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద విష్ లిస్ట్ ఉంటుంది, నాకు ఇది కావాలి నాకు అది కావాలి. మనం ఎప్పుడు అన్య భావంతోనే వెళ్తాం కానీ అనన్య భావంతో మాత్రం వెళ్ళము. కానీ ఇక్కడ ఏమంటున్నారు, అనన్య భావంతోనే నువ్వు నా దగ్గరికి రావాలి. ఎవరైనా ఒక గ్రంథాలయాలకి వెళ్లారనుకోండి, మనకి తెలుసు అతను అక్కడ పుస్తకం కొనడానికైనా చదవడానికైనా వెళ్లాడు. ఎవరైనా ఒక ఔషధాలయానికి వెళ్లాడనుకోండి, అక్కడ ఒక ఔషధి కొనడానికి వెళ్లాడు. ఎవరైనా విద్యాలయంకి వెళ్లారనుకోండి, విద్యని నేర్చుకోవడానికి వెళ్లారు. ఎవరైనా మదిరాలయంకి వెళ్లారనుకోండి, మత్తుపాను చేయడానికి వెళ్లారు అని మనకి తెలుసు. కానీ ఎవరైనా దేవాలయంకి వెళ్లారంటే దేనికోసం వెళ్లారు అది మన కష్టంగా మనం చెప్పలేము. ఒక 100 మంది అయినా గుడికి వెళ్లారనుకోండి, మనము ఒకరికి అడిగితే మీరెందుకు వచ్చారంటే మాకు మా అమ్మాయికి పెళ్లి కుదరట్లేదు. ఇంకెవరికి అడగండి మీరెందుకు వచ్చారంటే, లేదు నాకు ఐఐటి ఖరగ్పూర్ లో సీట్ కావాలి. మీరెందుకు వచ్చారండి, నాకు మంచి ఉద్యోగం దొరకాలి. మీరెందుకు వచ్చారండి, మాకేదో కోర్టు కేసు సమస్య ఉంది. మనం ఎప్పుడు స్పష్టంగానే అసలు దేవాలయంకి మనం దేనికి వెళ్తాము, దేవత దర్శనం చేయడానికి. కానీ మనం ఏం చేస్తున్నాము, మన ఒక కోరిక లిస్ట్ పట్టుకుని వెళ్ళిపోతున్నాము. మన హృదయంలో ఎప్పుడు కోరిక పెట్టుకుని మనం దేవాలయంకి వెళ్తున్నాము. కానీ ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నారు, నువ్వు నా దగ్గరకు వచ్చినప్పటికీ అన్య భావంతో రావద్దు, నువ్వు నా దగ్గరకు వచ్చినప్పటికీ నన్నే కోరుకో. ఇది ఎంత శాస్త్రీయంగా ఉంది చెప్పాలంటే ఇట్ ఇస్ వెరీ సైంటిఫిక్. ఎందుకంటే మనకి సృష్టించిన వాడు భగవంతుడు, మనకి ఏంటి అవసరము, మనకి ఏంటి కావాలి, మన కోసం ఏంటి మంచిది ఆయనకి తెలుసు. మన అడగడం అవసరం ఏంటి. కానీ మనము మన జీవితం మనకి ఎలా అలవాటు అయిపోయిందంటే, టెంపుల్కి వెళ్లాలంటే ఒక 5 రూపాయలు హుండీలో పెట్టాలి, ఒక కొబ్బరికాయ కొట్టాలి, మనం ఇటు ఒకటి ఇలా పెట్టేసి వెళ్ళిపోవడం, ఇది మనకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు గుడికి వెళ్ళడం అంటే మనం అసలు దేవత ముందు నిలబడి ప్రార్థన ఏం చెయ్యాలని మనకి తెలియదు, ఏదో అడగడమే. లేదు పోయినసారి అడిగింది నువ్వు ఇంకా నాకు ఇవ్వలేదు అని గుర్తు పెట్టుకోవడానికైనా వెళ్తాం. కానీ అనన్య భావంతోనే దేవాది దేవుడిని ప్రేమించడానికైనా ఒక మంచి భక్తి భావంతో మాత్రం మనం వెళ్ళము. ఇక్కడ గమనించే విషయం ఏంటంటే, సరే మీకు అడగాలనుకుంటే మీరు అడగండి, కానీ అడగడానికైనా తెలివితేటలు ఉండాలి, మీకు బుద్ధి అనేది ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి మన శ్రీమద్ భాగవతంలో మహారాజు చిత్రకేతు తాలూకా ఒక కథ వస్తుంది 6వ ఖండంలో. ఈ మహారాజు చిత్రకేతు నిజంగానే కరోడ్పతి. ఇప్పుడు మనకి టీవీ సీరియల్ ఉంది, కౌన్ బనేగా కరోడ్పతి, పతి భర్త. ఈ మహారాజు చిత్రకేతు నిజంగానే కరోడ్పతి, ఎందుకంటే తనకి 1 కోటి భార్యలు ఉండేవారు. ఈ కోటి భార్యలతోనే కూడా అతనికి 1 సంతానం అనేది లేదు. అప్పుడు అతను చాలా విచారంగా ఉన్నాడు. ఒకప్పుడు అంగీర ఋషి తన రాజ్యంకి వస్తాడు. వచ్చినప్పుడు మహారాజ్ చిత్రకేతు తనకి 1 సంతానాన్ని కోరుకుంటారు. అంగిర ఋషి తనకి హెచ్చరిస్తారు, సంతానం నీకు పుట్టితే అది నీకోసం మంచిది కాదు. అతను నీకు ఆనందాన్ని ఇస్తాడు, హర్షము, శోకాన్ని ఇస్తారు, శోకము, హర్ష శోకము అబ్బాయి పేరు. పుడతాడు కానీ నీకు శోకంని ఇస్తారు నీకెందుకు? అప్పుడు మహారాజ్ చిత్రకేతు, లేదు, శోకం ఇచ్చినా నాకు అబ్బాయి మాత్రం కావాలి అని బాగా కోరుకుంటాడు. మొత్తం మీద తనకి అబ్బాయిని పుట్టుతాడు. పుట్టినప్పుడు కొన్ని సంవత్సరం లోపలే అతను మరణిస్తాడు. మరణించినప్పుడు మహారాజ చిత్రకేతు అత్యంత శోకంలో మునిగిపోతారు. అప్పుడు నారద ముని వచ్చి తనకి మంచి సలహాలు చెప్తారు. అప్పుడు మహారాజ చిత్రకేతు ఆలోచిస్తారు, నేను చాలా తప్పు చేశాను, సంతానం లేనప్పుడు నాకు శోకంగా ఉంది, కానీ సంతానం పుట్టిన తర్వాత అతను మరణిస్తే ఇంకా శోకంగా ఉంది, దాని బదులు అతను పుట్టకపోతేనే బాగుండేదేమో. అలానే కొన్ని మనం కోరుకున్నా కూడా అది మన కోసం మంచిదా కాదా మనకి తెలియదు. మన పరిమితమైన బుద్ధితోని, పరిమితమైన ఇంద్రియాలతోని మనం ఏదో ఒకటి అనుకుంటాం, ఇది నా కోసం మంచిది, బహుశా అది మన కోసం మంచిది కాదేమో. అందుగురించి మనం దేవుడి దగ్గర ఏమైనా కోరాలంటే, ఏం కోరతారంటే, నా కోసం ఏంటి మంచిది మీకు తెలుసు, అది మీరు చేయండి, కానీ ప్రత్యేకమైన కోరిక కోరుకోకూడదు. మీరు దేవుడి దగ్గర ఏమైనా అడగాలనుకుంటే కూడా దానికోసం మీకు కావాల్సింది బుద్ధి. ఒక చిన్న కథని మీకు చెప్తాను. ఒకసారి ఒక రాజు ప్రకటన చేస్తాడు, ఎవరికైనా ఏమైనా దానం కావాలంటే రండి. అందరూ ఒక వరుసలో నిల్చుంటారు. ఒకరి తర్వాత ఒకరు అందరూ వచ్చి ఏదో ఒకటి కోరుకుంటారు. రాజు ఆ దానంని చేస్తారు. చివరిలో ఒక అత్యంత పేదవాడు వస్తాడు. వచ్చి అతను ఏమంటాడంటే రాజుకి, నాకేదో కోరుకోవాలని ఉంది, కానీ మీరు నాకు అది ఇవ్వగలుగుతారో లేరో నాకు సందేహంగా ఉంది. రాజు చెప్తారు, నేను ఇస్తాను, నువ్వు అడుగు. అప్పుడు అతను ఏమడుగుతాడంటే, మీరు నాతోని 2 రోజులు నా ఇంట్లో కడపాలి. రాజు అంటారు, ఇదేంటి ఇలా అడుగుతున్నావు, నీకు కావాలంటే డబ్బులు అడుగు, వ్యవసాయం కోసం భూమిని అడుగు, లేదు మణిమాణిక్యాలైనా అడుగు, నేను నీతోని 2 రోజులు గడపడము. ఆ పేదవాడు అంటాడు, నాకు ఇంకేమి వద్దు, మీరు నాకు ఇవ్వగలితే ఇదే ఇవ్వండి. రాజు ఒప్పుకుంటాడు, మంత్రిని పిలుస్తాడు. పిలిచి, వచ్చే సంవత్సరం ఫలానా ఫలానా తేదీకి ఇంటికి వస్తాను, నీతో పాటు 2 రోజులు కడుపుతానని వాగ్దానం చేస్తారు. పేదవాడు వెళ్ళిపోయిన తర్వాత మంత్రి ఆలోచిస్తాడు, రాజు తన ఇంట్లో వెళ్లి ఉండడం అంటే ఎలా ఉండగలుగుతాడు, అతను అత్యంత పేదవాడు, కనీసం సౌకర్యం కూడా అతని ఇంట్లో ఉండదు. అందుగురించి వెంటనే 100 మంది సైనికులకి, సేవకులకి కూడా అక్కడ పంపిస్తాడు. పంపించి తన ఉన్న ఇంటికి పగలగొట్టి ఒక ఇంద్రభవనాన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత మంత్రి ఆలోచిస్తాడు, రాజు అక్కడ వెళ్లాలంటే గుర్రాలతో వెళ్తాడు, గుర్రాలు ఉండడానికి ఒక స్థలం ఉండాలి, ఒక చోటు ఉండాలి, తర్వాత రాజు అక్కడ ఉంటే వంట చేయడానికి తాజా కూరగాయలు ఉండాలి అని అదంతా ఆలోచించి మంత్రి 100 ఎకర్లు భూమిని కూడా అతనికి ప్రసాదిస్తాడు. తర్వాత మంత్రి ఆలోచిస్తాడు, రాజు ఆ పేదవాడతో పాటు ఉండడం అంటే ఆ పేదవాడ శరీరంలో ఉన్న బట్టలు కూడా చిరిగిపోయి ఉన్నాయి, చాలా చెడు వాసన కూడా అతని శరీరం నుంచి వస్తుంది అని మంత్రి 100 జతలు బట్టలు, అత్తరులు, ఆభరణాలు కూడా ఆ పేదవాడికి పంపిస్తాడు. తర్వాత మంత్రి ఆలోచిస్తాడు, అంత బాగుంది కానీ తన ఇంటి వరకు వెళ్లడానికి మంచి రహదారి ఉండాలని ఒక మంచి రహదారిని కూడా ఏర్పాటు చేస్తాడు. మొత్తం మీద రాజు తన ఇంటికి వెళ్ళినప్పటికీ సకల భోగ భాగ్యాలన్నీ అతనికి లభించాయి. సో ఇక్కడ మీరు ఒక ఇది గమనించండి, అతను అడిగాడు ఏంటి, 2 రోజులు రాజుతో కడుపుతాను. అతనికి వచ్చింది ఏంటి, అన్ని అతనికి కావాల్సిన అన్ని అతనికి దొరికాయి. ఆ రోజు అతను 100 మాణిక్యాలు అడిగినా అతనికి అంతవరకు లాభం లేదు, కానీ ఇతను రాజుని అడిగేశాడు, అతనికి అన్ని దొరికింది. అలానే మన జీవితంలో కూడా మనము సుఖం వెనక పరిగెత్తే మనకి ఎంతో కొంత సుఖం దొరకొచ్చు. మనం కృష్ణుడు వెనక పరిగెత్తే సుఖం మన వెనక పరిగెత్తుతుంది. సో మనము కృష్ణుని కోరుకోవాలి, అప్పుడు ఆటోమేటిక్ గా మనకి సుఖం అనేది దొరుకుతుంది. మనము మనకి సుఖం కావాలంటే మనకి సుఖం దొరుకుతుంది, కానీ ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న సుఖము కలుషితమైన సుఖము, అది నిజమైన సుఖము కాదు. ఇది ఎలాంటి సుఖం అంటే ఇది దుఃఖంతో నిండి ఉన్న సుఖమే. ఇప్పుడు మీరు అంటారు అదేంటి, ఇప్పుడు ఉదాహరణకి ఎవరు అమెరికాలో ఉంటున్నారనుకోండి, మనం ఏమంటాము, మనం అతను అమెరికాలో ఉన్నాడు అని చాలా అతని గురించి గొప్పగా చెప్తున్నాం, కానీ అమెరికాలో అతను సుఖంగా ఉన్నాడో లేడో మనకు ఎలా తెలుసు? అమెరికాలో బహుశా అతను ముష్టివాడు లాగా ఉంటున్నాడేమో, లేదు అమెరికాలో అతను స్లమ్ ఏరియాలో ఉంటున్నాడేమో మనకి తెలియదు, కానీ అమెరికాలో ఉన్నాడంటే సుఖంగా ఉన్నాడు అని మనం చెప్పుకుంటాం, చాలా గొప్పగా మనం చెప్పుకుంటాము. కానీ ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న సుఖం ఎలా ఉందంటే, ఒక ఎడరిలో ఒక ఒంటె ఉంటుందనుకోండి, ఒంటె ముళ్ళు తినడం వల్ల తన నాలుకకి గుచ్చి రక్తం బయటకు వస్తుంది. ఆ రక్తం తాగేసి ఉంటే ఏమనుకుంటుందంటే, ఈ ముళ్ళు అత్యంత రుచిగా ఉంది, ఈ ముళ్ళు తినడం వల్ల మంచి తీయమైన రసం బయటికి వస్తుంది. కానీ నిజంగా ఈ తీయమైన రసం ఏంటి, తన రక్తమే. అలానే మనం కూడా ఏమనుకుంటాం, ఈ భౌతిక ప్రపంచంలో అంతా చాలా సుఖంగా ఉంది, కానీ ఈ సుఖం కూడా కలుషితమైన సుఖము. ఈ సుఖము మనకి లభించిన ఈ సుఖంతో పాటు మనకి 3 విషయాలు లభిస్తాయి. ఇది ఒక ప్యాకేజే. ఇప్పుడు ఉదాహరణకి మనము టాటా స్కై ప్యాకేజ్ తీసుకున్నాం అనుకోండి, ఆ టాటా స్కై ప్యాకేజ్ తోని మనకు ఒక సెట్ టాప్ బాక్స్ అయినా, ఒక రిమోట్ కంట్రోల్ అయినా, ఒక యాంటీనా, 3 మనకి దొరుకుతాయి ప్యాకేజ్ లో. అలా మనము ఈ భౌతిక ప్రపంచంలో సుఖం ని కోరుకుంటే 3 విషయాలు దాంతో పాటు మనకి ఫ్రీగా దొరుకుతాయి. అదేంటంటే, సుఖంతో పాటు మనకి దుఃఖం అనేది దొరుకుతుంది. 1 రూపాయి కాయిన్ ఉందనుకోండి, నాకు ముందు భాగమే కావాలి, వెనక భాగం నాకు వద్దంటే అవదు. మీరు కాయిన్ తీసుకుంటే 2 భాగాలు మీరు తీసుకోవాల్సిందే. అలానే నాకు సుఖం కావాలి కానీ నాకు దుఃఖం వద్దు అంటే అవదు. ప్రహ్లాద్ మహారాజు చెప్తున్నారు, ఈ ప్రపంచంలో మీకు సుఖం కావాలంటే దాంతో పాటు దుఃఖం అనేది మీకు ఫ్రీగా దొరుకుతుంది. రాత్రి తర్వాత పగలు, పగలు తర్వాత రాత్రి, అలానే సుఖం తర్వాత దుఃఖము, దుఃఖం తర్వాత సుఖము, ఇది ఒక చక్రమే. ఎవరైతే ఇప్పుడు తన జీవితంలో చాలా సుఖంగా ఉన్నారో వాళ్ళకి హెచ్చరిక, దుఃఖం ఏ ముహూర్తమైనా రావచ్చు. ఎవరైతే ఇప్పుడు దుఃఖంగా ఉన్నారో వాళ్ళు భయపడే అవసరం లేదు, ఎందుకంటే త్వరలోనే సుఖం వస్తుంది మీ జీవితంలో. ఎందుకంటే సుఖము దుఃఖము అదొక ప్యాకేజే, తప్పకుండా అది కలిసి ఉంటుంది. అలానే సుఖంతో పాటు ఇంకోటి విషయం ఏంటంటే వియోగము. ఉదాహరణకి మనకి ఈ మనిషి చాలా ఇష్టం అనుకోండి, ఇతనితో ఉండడం అయినా ఇతనితో సమయం గడిపితే మనకి చాలా ఆనందంగా ఉంది, కానీ అది పర్మనెంట్ గా లేదు, అది శాశ్వతంగా లేదు. ఉదాహరణకి మనకి ప్రాణ స్నేహితుడు ఉన్నాడు అనుకోండి, అతనితో ఉండడం మనకి చాలా ఇష్టం, లేదు భార్య భర్తకి చాలా మంచి సంబంధం ఉంది, వాళ్ళు ఇద్దరు కలిసి కాపురు చేస్తున్నారు, చాలా ఆనందంగా ఉన్నారు, కానీ పర్మనెంట్ గా వాళ్ళు కలిసి శాశ్వతంగా వాళ్ళు కలిసి ఉండలేరు. ఏదొక రోజు ఈ భార్య భర్తలో ఎవరు ఒక్కరు చనిపోవలసిందే. సో శాశ్వతంగా మనకి ఎవరైతే ఇష్టం వాళ్ళతో మనం ఉండలేము, మనకి వాళ్ళు సుఖం ఇచ్చినా మనకి వియోగం అనేది ఉంటుంది. అలానే 3rd పాయింట్ ఏంటంటే, సుఖంతో పాటు దుఃఖము, సుఖంతో మనకి వియోగము, అలానే సుఖం మనకి ఏదైతే సుఖం ఇస్తుంది దానికి ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ అంటే, ఇప్పుడు మామూలుగా మీరు మెడిసిన్ కొన్నారనుకోండి, దాని వెనక రాస్తారు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్, ఎక్స్పైరీ డేట్. మీరు ఒక గులాబ్ జామున్ కొన్నారు, ఓ 2 ఇయర్స్ మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకోలేరు, ఓ 15 డేస్ లోపల తినేయాలి, అది ఎక్స్పైర్ అయిపోతుంది. అలానే మనకి ఏదైతే సుఖం ఇస్తుంది దానికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనము సుఖం అనుభవించాలనుకోండి, మీరు ఎలా సుఖం ని అనుభవిస్తారు? మీ శరీరంతో సుఖంని అనుభవిస్తారు. సుఖం మీకు ఎలా దొరుకుతుంది? కళ్ళుతోని ఏదైనా మంచి చూసాము, లేదైనా మంచి రుచిగా ఉన్న వస్తువు మనం తినాము, లేదు మంచి మాటలు మనం వినాము, అది మనకి సుఖము. కానీ మనకి సుఖం ప్రసాదించిన శరీరంకి కూడా ఎక్స్పైరీ ఉంది. ఇప్పుడు 20 సంవత్సరంలో ఉన్న శరీరము 60 సంవత్సరంలో ఉండదు. అప్పటికేమైపోతుంది? జుట్టు తెల్ల పడిపోతుంది, మొహం పైన మురుకులు వచ్చేస్తాయి. సో శరీరం కూడా ఎక్స్పైర్ అయిపోతుంది. కొన్ని రోజుల ఒక 40 సంవత్సరం దాటితే మురుకులు నొప్పి, పళ్ళు నొప్పి, కళ్ళు సరిగా కనిపించదు, అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో పోన్లే ఈ భౌతిక ప్రపంచంలో మన సుఖాన్ని మేము అనుభవిస్తామంటే కూడా ఎక్స్పైరీ డేట్ వచ్చేస్తుంది. మనం దానికి శాశ్వతంగా అనుభవించలేము. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న సుఖము తాత్కాలికమైన సుఖము, అది శాశ్వతమైన సుఖం అనేది కాదు. ఒకసారి ఒక అల్లుడు తన మామగారికి SMS పంపించాడు. మీ అమ్మాయితో నేను కాపురు చేయలేకపోతున్నాను, 10 సంవత్సరం అయింది మా పెళ్లి చేసుకొని, కానీ ఇప్పటికీ ఆవిడ నా మాట వినట్లేదు, మీరేదో చేయండి. అప్పుడు మామగారు తనకి SMS పంపిస్తారు. జవాబు SMS తో, ఈ మధ్యలో మాటలకైనా SMS ఎక్కువ, చీపర్ కూడా. సో అతను కూడా SMS ద్వారా జవాబిస్తాడు తన అల్లుడికి, మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ ఎక్స్పైర్, అంటే ఇప్పుడు అమ్మాయితో నాకేం సంబంధం లేదు, నువ్వు పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు నీ బాధ్యత, నువ్వు పడు, నీ కర్మ, నాకేం సంబంధం లేదు. సో మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ ఎక్స్పైర్ అయిపోయింది. పెళ్లి అయ్యే వరకు అతని బాధ్యత, కానీ పెళ్లి అయిపోయిన తర్వాత అది భర్త చూసుకోవాలి. అలానే జీవితంలో అన్నిటికీ ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. సో మనకి సుఖం, ఈ భౌతిక సుఖం కావాలంటే దాంతో దుఃఖము, దాంతో వియోగము, దాంతో ఎక్స్పైరీ డేట్. కానీ అదే మనం దేవాది దేవుడిని భజిస్తే, ఆయనకి మనం అర్చిస్తే, ఆయనకి మనం పూజిస్తే శాశ్వతమైన సుఖము ఆయన మనకి ప్రసాదిస్తారు. ఇక్కడ ఈ శ్లోకములో భగవంతుడు ఏం చెప్తున్నారు? నువ్వు నన్ను అనన్యభావంతో అర్చించు, నీ యోగక్షేమాలు నేను చూసుకుంటాను. ఒకప్పుడు నారద ముని వైకుంఠ లోకానికి వెళ్లారు. అక్కడ వెళ్ళినప్పుడు ద్వారపాలకులు నారద మునికి లోపలి పంపించలేదు. వాళ్ళు ఏమన్నారంటే, విష్ణుమూర్తి ధ్యానంలో ఉన్నారు. నారద ముని ఆశ్చర్యపోయాడు, విష్ణుమూర్తి ధ్యానంలో ఉండడం ఏంటి? అప్పుడు విష్ణుమూర్తికి దగ్గరికి వెళ్ళినప్పుడు నారద ముని ఈ ప్రశ్నని పెట్టారు, స్వామి మీ భక్తులు మీ ధ్యానం చేస్తారు అది అర్థమైంది, కానీ మీరెవరు ధ్యానంలో ఉంటారు? అప్పుడు విష్ణుమూర్తి ఏం చెప్పారు, నా భక్తులు నిరంతరం నా ధ్యానంలో ఉంటే వాళ్ళొక పనులు ఎవరు చూసుకుంటారు, నేను నిరంతరము వాళ్ళ ధ్యానంలో ఉంటాను, వాళ్ళొక పనులు నేను చూసుకుంటాను. ఇది ఎంత అద్భుతంగా ఉంది చూడండి. మనము భగవంతుని నిష్కామ భావంతో పూజిస్తే, అర్చిస్తే మనం ఒక యోగక్షేమాల గురించి ఆయన చూసుకుంటారు, ఆయన నిరంతరంగా దాని గురించి ఆలోచిస్తారు. అలాంటప్పుడు కొందరు భక్తులు అనుకోవచ్చు, మనము మంచి భక్తులు కనుక మనము భగవంతుని ఆ బాధ్యత అయినా లేదు ఆ టెన్షన్ అయినా మనం ఎందుకు ఇవ్వాలి, మన పనులు మనమే చేసుకోవాలి. మనము అలా అడుగుతామని విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్కి ముందే తెలుసు కనుక తన భాష్యంలో ఆయన రాశారు, భగవంతుడికి తన భక్తులు సేవ చేయడం ఎంతో ఇష్టము, అతను ఆత్రంగా చూస్తూనే ఉంటారు, నా భక్తుడికి సేవ చేయడానికి నాకు అవకాశం ఎప్పుడు వస్తుంది అని అతను ఎదురు చూస్తూ ఉంటారు. భగవంతుడు కోసం భక్తులు ఒక చిన్న పనులు చేయడం గొప్ప ఏమి కాదు. అంత పెద్ద సృష్టిని చేసినప్పటికీ ఈ చిన్న చిన్న పనులు చేయడం అతనికి బాగా సరదాగా ఉంటుంది. ఒక మంచి భక్తుడు ఆ కాలంలో ఉండేవాడు, జయదేవ గోస్వామి అని అతని పేరు. జయదేవ గోస్వామి లక్ష్మణ్ సేన్ మహారాజుకి అత్యంత దగ్గర స్నేహితుడు. జయదేవ గోస్వామి ఒకసారి లక్ష్మణ్ సేన్ మహారాజుతోని వేటకి అడవిలోకి వెళ్తాడు. అక్కడ కొంతమంది గిరిజనులు జయదేవ గోస్వామికి మహారాజు లక్ష్మణ్ సేన్ అనుకోని అతనికి పట్టుకొని ఒక చెట్టుతో కట్టి తన రెండు చేతులు నరికేస్తారు. ఆ సమయంలో లక్ష్మణ్ సేన్ మహారాజు కూడా అక్కడికి వచ్చి ఆ గిరిజనులతో పోట్లాడి తనకి కాపాడతారు. కాపాడినప్పటికీ లక్ష్మణ్ సేన్ మహారాజుకి కొంచెం బాధగా ఉంది, అతను రెండు చేతులు లేదని. అతను జయదేవ గోస్వామితో అంటారు, నువ్వు శుద్ధ భక్తుడు, నువ్వు దేవుడికి కోరితే వెంటనే నీకు రెండు చేతులు ప్రసాదిస్తారు, నువ్వు కోరుకోవచ్చు కదా. అప్పుడు జయదేవ గోస్వామి అంటారు, నా హృదయంలో నా స్వామి ఉన్నారు, నా మనసులో నా స్వామి ఉన్నారు, నాకేం అవసరం అనిపించట్లేదు. ఈ సంఘటన జరిగిన తర్వాత లక్ష్మణ్ సేన్ మహారాజ్ ఒకరోజు తన రాణితోనే జయదేవ గోస్వామి లీలల గురించి చెప్తున్నారు. జయదేవ గోస్వామి లీలలే కాదు, జయదేవ గోస్వామి తాలూకా భార్య పద్మావతి ఒక మంచి లక్షణాల గురించి బాగా పొగుడతారు. రాణి హృదయము ఈర్షాతో రగిలిపోతుంది. అంత పద్మావతి గురించి ఎంత మంచి మాటలు రాజు అంటున్నారని ఆవిడ ఒక యుక్తి చేస్తుంది. ఆవిడ ఒక రోజు ఏం చేసిందంటే, ఎప్పుడైతే లక్ష్మణ్ సేన్ మహారాజ్ జయదేవ గోస్వామి షికారికి వెళ్లారో రాణి పద్మావతిని పిలుస్తుంది. పిలిచి, పద్మావతి, నీ భర్త జయదేవ గోస్వామి అడవిలో మరణించాడు, అతను ఇంకా లేరు. ఆ మాట వినినప్పుడుకే పద్మావతి, నా స్వామి ఈ లోకంలో లేనప్పుడు నేను బ్రతికి ఏం చేస్తానని వెంటనే స్పృహ తప్పి పడిపోతుంది. అప్పుడు రాణికి భయమేస్తుంది, ఇది నేను తప్పు చేశాను, నేను ఇలా ఎందుకు చేశానని. ఆ సమయంలోనే అక్కడ మహారాజు జయదేవ గోస్వామితోని లోపలికి రావడము. ఈ అంత సంఘటన చూసి వినిన తర్వాత మహారాజుకి చాలా కోపం వచ్చి ఒక కత్తి తీసేసి రాణికి చంపడానికి ముందుకి అడుగు వేస్తారు. ఆ సమయంలో జయదేవ గోస్వామి తన మనసులో అనుకుంటాడు, అరే నా దగ్గర చేతులు లేదు, చేతులు ఉంటే నేను రాణికి కాపాడగలుగుతానేమో. అలా కోరిన వెంటనే ఆ నిమిషంలోనే రెండు చేతులు భగవంతుడు తనని ప్రసాదిస్తారు. అప్పుడు ఆ చేతితోనే రాజాని పట్టుకొని రాణికి అతను కాపాడతారు. కాపాడినప్పుడు రాజాకి అతను రాణిని క్షమించండి అని కోరుకుంటాడు. అలా చెప్పిన వెంటనే ఎప్పుడైతే పద్మావతి తన స్వామి ఒక మాటలు వింటుంది, ఆవిడ కూడా నిలబడిపోతుంది. అయితే ఈ ఒక సంఘటన చెప్పే ప్రయోజనం ఏంటంటే, శుద్ధ భక్తుడు ఎప్పుడు తన కోసం ఏమి కోరుకోడు, కోరినా అతను ఒక్కవేళ ఏమైనా కోరినా స్వామి ఆ కోరిక తీర్చడానికి వేచి ఉంటారు. ఎప్పుడు నా భక్తుడు ఏదో అడిగితే నేను వెంటనే దానికి పూర్తి చేయాలి, నేను అతనికి అది ప్రసాదించాలని ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు. కానీ శుద్ధ భక్తుడు ఎప్పుడు ఏది అడగడు. అది శుద్ధ భక్తుడు తాలూకా లక్షణము. మనకి కావాల్సింది భగవంతుడు ఇస్తాడు, కానీ మనకి నమ్మకం లేదు. బాధ ఏంటంటే ఎక్కడ నమ్మకం పెట్టుకోవాలి మనం అక్కడ నమ్మకం పెట్టుకోము, ఎక్కడ నమ్మకం పెట్టుకోవడం అవసరం లేదు మనం అక్కడ నమ్మకం పెట్టుకుంటున్నాము. ఇప్పుడు చూడండి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి వాళ్ళు, ఎల్ఐసి వాళ్ళు ఈ పంచలైన్ యోగక్షేమ్యం వహామ్యహం అని యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఒక పదాన్ని, ఈ ఒక వాక్యాన్ని వాళ్ళు గీతా నుంచి దొంగిలించారు. కానీ వారి మీద మనకి ఎంతో నమ్మకం ఉంది. ఎవరైతే ఈ పదాన్ని రచించారు, భగవాన్ కృష్ణుడు భగవంతుడు, ఆయన మీద మనకి నమ్మకం లేదు. కానీ ఎవరైతే ఈ లైన్ ని గీతా నుంచి దొంగిలించారు వాళ్ళ మీద మనకి ఎంతో నమ్మకం ఉంది. నమ్మకం ఉంది కదండి, ఎల్ఐసి మీద అందరూ ఎల్ఐసి పాలసీస్ తీసుకునే ఉంటారు. వాళ్ళ మీద మనకి నమ్మకం ఉంది, కట్టవలసిందే, కట్టకపోతే మనం మరణించిన తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరు చూసుకుంటారు, ఎల్ఐసి పాలసీ ఉంటే మనం నిశ్చింతంగా ఉండొచ్చు. సో దొంగలించిన వాళ్ళ మీద మీకు నమ్మకం ఉంది, కానీ దేవాది దేవుడు నువ్వు నన్ను అనన్య భావంతో పూజిస్తే నేను నీ యోగక్షేమాలు చూస్తాను అంటే మనకి నమ్మకం అనేది లేదు, ఆయన పైన మనకి నమ్మకం లేదు. నమ్మకం ఉంటే ప్రీమియం కట్టండి. ఇప్పుడు కృష్ణుడి దగ్గర ఏంటి ప్రీమియం కడతారంటే, కృష్ణుడికి ప్రేమంతో భజించండి, పూజించండి, జపం చేయండి, అర్చన చేయండి, నవవిధ భక్తి చేయండి, అదే మీరు కృష్ణుడికి కట్టిన ప్రీమియము. మీరు ఎల్ఐసి ప్రీమియం ఎలా కడతారు, మీరు లెటర్ కోసమైనా డ్యూ డేట్ కోసం వెయిట్ చేయరు, కరెక్ట్ నెలకి 31st అయిందంటే వెళ్లి కట్టేస్తారు. అలా కృష్ణుడి దగ్గర కూడా మీరు కృష్ణుడికి ప్రేమించండి, కృష్ణు నామం జపం చేయండి, అదే మీరు కృష్ణుడికి కట్టిన ప్రీమియం. తప్పకుండా అతను మీ యోగక్షేమాలు చూసుకుంటాడు. ఒకప్పుడు జగన్నాథ్ పురిలో ఒక పండితుడు ఉండేవాడు. అతను రోజు గీత పారాయణం చేసేవాడు. ఒకప్పుడు ఆ ప్రదేశంలో 3 రోజుల నుంచి వర్షం పడడం వల్ల ఈ పండితుడు బయట భిక్షకి వెళ్ళలేకపోయాడు, అతను ఇంట్లోనే ఉండిపోయాడు. సో ఇంట్లో ఉన్నప్పుడు కూడా అతను భగవద్గీత పారాయణ చేస్తున్నాడు. చేస్తున్నప్పుడు 9వ అధ్యాయంలో ఉన్న ఈ 22వ శ్లోకంకి వచ్చేశాడు. వచ్చినప్పుడు అతను పాడుతున్నాడు, అనన్యశ్చింతయంతో మాం. లోపల తన భార్య వింటుంది. తన భార్యకి ఒక సందేహం వచ్చింది. ఇక్కడ భగవంతుడు ఏమంటున్నారంటే, అనన్యశ్చింతయంతో మాం, అనన్యభావంతో నన్ను పూజిస్తే యోగక్షేమాలు నేను చూసుకుంటానని, కానీ 3 రోజుల నుంచి వర్షం ఉంది, మాకింట్లో తినడానికి ఏమీ లేదు, కానీ స్వామివారు మాకేమి పంపించలేదని ఆవిడ సందేహం పడింది. సందేహం పడి కొంచెం కోపం వచ్చి ఒక పెన్ తీసుకొని గీతలో అక్కడ ఉన్న శ్లోకం పైన గీతలేసేసింది. గీతలేసేసి రాత్రి వాళ్ళు పడుకున్నారు. మధ్యరాత్రి ఎవరో వాళ్ళ ఇంట్లో తలుపు కొట్టారు. తలుపు తీస్తే అక్కడ నల్లగా ఉన్న ఒక అబ్బాయి నిలబడి ఉన్నాడు. అతని 2 చేతుల్లో వంట చేసే సామాగ్రి నిండి ఉన్నాయి. అతను ఏం చెప్పారంటే, నేను మీ భర్త తాలూకా స్నేహితుడు, ఈ వంట కోసము సామాగ్రిని తెచ్చి ఉన్నాను. అప్పుడు ఈవిడ ఆలోచిస్తుంది, నా భర్త తాలూకా స్నేహితుడు ఎవరు, ఇంత సామాగ్రిలు తెచ్చాడు, సరే మీరు లోపల రండి కూర్చోండి, 3 రోజుల నుంచి మేము ఏం తినలేదు, వంట చేసిన తర్వాత మీకు కూడా నేను ఇస్తాను. అప్పుడు ఆ అబ్బాయి అంటాడు, నేను తినలేను, ఎందుకంటే ఎవరో నా నాలుక మీద 4 గీతలు చేసి ఉన్నారు, నేనేమి తినలేను, అది నాకు చాలా నొప్పిగా ఉంది. అప్పుడు ఈవిడికేం అర్థం అవ్వదు, అతను వెళ్ళిపోతాడు. వంట అంతా చేసిన తర్వాత తన భర్తని లేపి భోజనంని పెట్టినప్పటికీ ఆవిడ అంటుంది, అలా మీ స్నేహితుడు వచ్చాడు, తన నాలుక మీద ఎవరో 4 గీతలు గీసి ఉన్నారు. అప్పుడు వాళ్ళిద్దరికీ ఒకేసారి అర్థమవుతుంది, ఓహో, ఎందుకంటే భగవద్గీతలో ఉన్న శ్లోకాలు కృష్ణుడు నోటి నుంచి వచ్చాయి కనుక ఆవిడ భగవద్గీత శ్లోకం మీద గీతలేయడం వల్ల కృష్ణుడు నాలుక పైన గీతలు వచ్చేసాయి. అప్పుడు వాళ్ళిద్దరికీ ఒకేసారి అర్థమవుతుంది, ఇక్కడ సందేహం పడాం కదా, అనన్యశ్చింత ఎంతో మాము, భగవంతుడు యోగక్షేమాలు చూస్తారు లేరు, దానికి నిరూపించడానికి కృష్ణుడు స్వయంగా ఆ వంట సామాగ్రి తెచ్చేసి నిరూపించాడు, నా భక్తులు ఒక యోగక్షేమాలు నేను వహిస్తాను, నా బాధ్యత అని ఆయన నిరూపించారు. అతను మీ యోగక్షేమాలు చూస్తాడని మీకు నమ్మకం లేదు, మీకు రుజువు కావాలి. భగవంతుడు ప్రతి విషయంలో మీకు రుజువు కావాలి, కానీ మామూలుగా ఇప్పుడు సైంటిస్టులు ఉన్నారు, వాళ్ళు చంద్రుడి పైన వెళ్లారు అని చెప్తున్నారు, అది మీరు నమ్మేస్తున్నారు, అక్కడ మీరు రుజువు అనేది అడగట్లేదు. ఇప్పుడు మీరు చెప్తారు, లేదండి మేము టీవీలో చూసాము వాళ్ళు చంద్రుడి పైన వెళ్లారని. ఆ టీవీలో చూశారు కానీ అది చంద్రుడా వేరే ఒక గ్రహం మీకు తెలియదు, కానీ మీరు నమ్మేస్తున్నారు. కానీ అదే ఏమైనా భగవంతుడు చెప్తున్నాడంటే మీకు రుజువు కావాలి. మనం ఒక భావన ఎలా అంటే, ఎల్ఐసి మీద నమ్మకం ఊకే, భగవంతుడి మీద లేదు. ఎల్ఐసి అంటే మేము చూసాం కదండి, మా పక్క ఇంట్లో వాళ్ళు పాలసీ తీసుకున్నారు, చనిపోయిన తర్వాత వాళ్ళకి లాభం అని దొరికింది. ఇక్కడ భగవంతుడు మా యోగక్షేమాలు చూస్తారని రుజువు ఏంటి? మనకి అన్నిటికీ రుజువు కావాలి. రుజువు భగవంతుడు మనకి చూపించినా మనకి అర్థమవుతుందా? అంత బుద్ధి మనకి ఉందా? ఒకసారి ఒకతడు భగవంతుని అడిగాడు, మీరు నా యోగక్షేమాలు చూస్తారన్నారు కదా, నాకు మీరు చూపించండి. సో భగవంతుడు తనకి ఒక మూవీ లాగా చూపించారు తన మొత్తం జీవితము. అయితే అతను చూసినప్పటికీ అతను అన్నాడు, ఆపండి, ఎప్పుడైతే నా జీవితం సుఖంగా ఉంది, నాకు 2 అడుగులు కనిపిస్తున్నాయి, నా అడుగులు మీ అడుగులు, కానీ ఎప్పుడైతే జీవితంలో సమస్యలు ఉన్నాయి అప్పుడు మీరు కనిపించట్లేదు, మీ అడుగులు కనిపించట్లేదు, మీరు నాకు వదిలేసి వెళ్ళిపోయారా అని భక్తుడు భగవంతుడితో అడుగుతాడు. అప్పుడు భగవంతుడు అంటారు, అలా కాదు, నీ జీవితంలో సుఖం ఉన్నప్పటికీ నీకు 2 అడుగులు కనిపిస్తున్నాయి, నాది నీది, కానీ ఎప్పుడైతే నీ జీవితంలో సమస్యలు ఉన్నాయి అప్పుడు నేను నీకు ఎత్తుకున్నాను, అందుగురించి ఇక్కడ కనిపించిన అడుగులు నాది నీది కాదు. భగవంతుడు మనకి సహాయపడుతున్నాడు అని మనకి ఎలా సహాయపడుతున్నాడు కానీ మనకి అర్థం చేయడానికి కూడా మనకి బుద్ధి ఉండాలి. అతను మనకి ఎలా హెల్ప్ చేస్తున్నాడని మనకి బుద్ధి ఉండాలి. మనం మన అహంకారంలో మనం ఎంత మునిగి ఉన్నామంటే మనకి ఏది స్పష్టంగా కనిపించట్లేదు. ఒకసారి ఛత్రపతి శివాజీ ఒక కొండ పైన పెద్ద కోటని కట్టిపిస్తున్నాడు. తనకి ఒక సమాచారం వచ్చింది, తన గురువు వచ్చాడని. సో అతను కొండ నుంచి కింద పరిగెత్తి గురువుని తీసుకుని వచ్చాడు. పైకి తీసుకువచ్చి గురువుకి అన్ని చూపిస్తున్నాడు, ఈ కోటని ఎలా కట్టాడు, ఎన్ని గదులు ఉన్నాయి అని అన్ని చూపిస్తున్నాడు చాలా ఉత్సాహంగా. మనం కూడా మన ఇంట్లో మన గురువు వస్తే మనం అన్ని చూపిస్తాం, ఇది మా డ్రాయింగ్ రూము, ఇది మా బెడ్రూమ్ అయినా పూజా రూమ్ అయినా బాత్రూమ్ సహా కర్టన్ సహా అన్ని చూపిస్తాము. అలా అతను కూడా అత్యంత ఉత్సాహంతో తన గురువుని అన్ని చూపిస్తున్నారు. చూపించినప్పుడు గురువు ముందుకు నడుస్తున్నాడు, అతను వెనక నడుస్తున్నాడు. అతని హృదయంలో చిన్న గర్వం వచ్చింది, వేలాది మంది ఈ కోట్లో పనిచేస్తున్నారు, వీళ్ళందరికీ నేను పోషిస్తున్నాను, వీళ్ళందరి కుటుంబాలకి నేనే పోషిస్తున్నాను, వీళ్ళందరికీ నేను పని లభించాను కనుక నేను వాళ్ళకి పోషిస్తున్నానని చిన్న గర్వం తనకి వచ్చింది. గురుకి తెలిసిపోయింది ఇతనికి గర్వం వచ్చిందని. గురువు ఇంకేం చెప్పలేదు, ఇంకా ముందుకి నడుస్తున్నారు, చూస్తున్నారు. కొంచెం ముందుకి నడిచిన తర్వాత అక్కడ ఒక రాయి, పెద్ద రాయి కనిపించింది. అప్పుడు గురుగారు శివాజీతో అన్నారు, ఈ రాయిని పగలకొట్టు. శివాజీ గురువు చెప్పినప్పుడు ఎంత ఉత్సాహంగానే ఒక్క దెబ్బతోనే ఆ రాయికి పగలకొట్టాడు. ఆ రాయికి పగలకొట్టినప్పుడు ఆ రాయి లోపల నుంచి ఒక బల్లి బయటకు వచ్చింది. అప్పుడు గురువు చిరునవ్వు నవ్వుతూ శివాజీ వైపు చూసి, అయితే ఈ బల్లికి కూడా నువ్వే కదా పోషిస్తున్నావు అని చెప్పారు. అప్పుడు శివాజీకి తన తప్పు అర్థమైంది, భగవంతుడు అందరికీ పోషిస్తున్నారు, నేనెవరు, నేను ఒక తుచ్చ జీవుడిని, నేనెలా పోషించగలుగుతాను. భగవంతుడు ఎంత కరుణామయ అంటే ఆ రాయి లోపల ఉన్న చిన్న బల్లికి కూడా ఏదో విధంగా ఆహారాన్ని అందిస్తున్నారు. మనం ఎంత మూర్ఖులు, ప్రపంచంలో ఉన్న కుక్కలు పక్షులు క్రిమకీటకాలు అందరికీ ఒక 84 లక్షల జీవరాశికి భగవంతుడు ఆహారాన్ని అందించినప్పుడు నీకు ఆహారం అందించలేరా, నీకు భయం దేనికి, నీకు అన్నిటికీ రుజువు దేనికి, అంతమందికి అతను ఆహారం అందించినప్పుడు తప్పకుండా నీకు కూడా ఇవ్వగలుగుతాడు, నీకు భయం దేనికి, నీకు నమ్మకం ఎందుకు లేదు దేవుడి పైన. అప్పుడు ఎవరైనా చెప్పొచ్చు, అయితే మేమేం పని చేయడం అవసరం లేదని మీరు చెప్తున్నారా, భగవంతుడు మాకు ఆహారం అందిస్తారంటున్నారు, అయితే మేము పని చేయడం అవసరం లేదా? అలా కాదు, అది తప్పు ఆలోచన. పని మనం చేయాలి కానీ భయంతో మాత్రం చేయకూడదు, పూర్తి నమ్మకంతోనే ప్రగాఢమైన విశ్వాసంతో చేయాలి. ఆయన ఉన్నారు, ఆయన మాకు ఆహారంని, ఆయన మాకు సరిగ్గైన కృపని అందిస్తారు అని ఒక నమ్మకంతోనే ఒక విశ్వాసంతోనే మనం పని చేసుకోవాలి. విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొందరు అనుకోవచ్చు, విశ్వాసం ఉంది కానీ మాకు అవసరం ఉన్నప్పుడు భగవంతుడు వస్తారో లేదో, ఎందుకంటే ఒక్కొక్కసారి భగవంతుడు వచ్చినా కూడా ఇండియన్ పోలీస్ లాగా, ఇప్పుడు ఇండియన్ పోలీస్ మర్డర్ అంతా అయిపోయిన తర్వాత వస్తారు, అంటే కరెక్ట్ సమయానికి సహాయం అందరు కానీ అన్ని అయిపోయిన తర్వాత వస్తారు. అలా భగవంతుడు కూడా వస్తే ఇలా ఎందుకు మనకి క్వశ్చన్ వస్తుందంటే, ప్రహ్లాద్ మహారాజు సంఘటనలో ప్రహ్లాద్ మహారాజుకి భగవంతుడు ప్రతి నిమిషం కాపాడారు. ప్రహ్లాద్ మహారాజుకి తన నాన్నగారు విషం ఇచ్చినప్పుడు, తనకి కొండ పైనుంచి తోసినప్పుడు ప్రతి నిమిషం ప్రహ్లాద్ మహారాజు కాపాడారు. కానీ ద్రౌపది విషయంలో భగవంతుడు కొంచెం ఆలస్యంగా వచ్చారు, అంటే ఆవిడికి మొత్తం నగ్నత వరకు రావడానికి లేదు కానీ చీర మాత్రం దుశ్శాసన లాగాడు. ఇప్పుడు మనం అనుకోవచ్చు ఎందుకు ఆలస్యంగా వచ్చారు. ఇప్పుడు మన జీవితంలో ఉన్న సమస్యలు కూడా 1 నిమిషం 2 నిమిషాల సమస్యలు ఉంటాయి, ఆ నిమిషంలో భగవంతుడు రాకపోతే తర్వాత అతను వచ్చినా ప్రయోజనం లేకపోవచ్చు, ఆయన ఎందుకు అప్పుడు వెంటనే రాలేదు అని మనం ఆలోచించవచ్చు. కాకపోతే భగవంతుడు ఏమంటున్నారంటే, ప్రహ్లాద్ మహారాజు ఒక నమ్మకం ఎలా ఉండేదంటే, భగవంతుడు ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు. హిరణ్యకశిపు తనకు అడిగినప్పుడు ప్రహ్లాద్ మహారాజు ఏమన్నారు, భగవంతుడు ఇక్కడే ఉన్నారు, ఈ స్తంభంలో ఉన్నారు, ఈ చీమల్లో ఉన్నారు, భగవంతుడు ఇక్కడే ఉన్నారు, ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నారు, ఆ నమ్మకం ఉందని భగవంతుడు వెంటనే ఆవిర్భావించారు. కానీ ద్రౌపది విషయంలో ద్రౌపది ఏం చెప్పింది, ఆవిడ ఏం ప్రార్థించిందంటే, భగవంతుడు మీరు గరుడ పైన ఎక్కి వైకుంఠాన్ని నుంచి హస్తినాపురకు వచ్చి నన్ను కాపాడండి, అది ఆవిడే చెప్పింది. ఆవిడ లేదు, మీరు ఇక్కడే ఉన్నారంటే భగవంతుడు వెంటనే ప్రత్యక్షం అవుతారు, కానీ ఆవిడ ఏం చెప్పింది, మీరు గరుడు పైన ఎక్కి దాని అర్థం ఏంటంటే మీరు ఇక్కడ లేరు, మీరు వైకుంఠంలో ఉన్నారు. ఇప్పుడు మీరు గరుడ పైన ఎక్కి రావాలంటే మళ్ళీ గరుడ బహుశా కూల్ డ్రింక్ తాగడానికి వెళ్ళాడేమో, మళ్ళీ డ్రైవర్స్ వెళ్తారు కదండి చాయ్కైనా కాఫీకైనా. భగవంతుడు అంటున్నారు నా గరుడు కూల్ డ్రింక్ తాగడానికి వెళ్ళాడు, అతను వచ్చిన తర్వాత నేను గరుడ పైన ఎక్కి వైకుంఠం నుంచి హస్తినాపూర్ రావాలంటే మళ్ళీ డిస్టెన్స్ ఉంది కదా. దాని బదులు ఆవిడ ప్రార్థనలో మీరు ఇక్కడే ఉన్నారు, ఇప్పుడే ప్రత్యక్షం అవ్వండి అంటే అవుతారు. అది మన నమ్మకము. భగవంతుడు సర్వవ్యాప్తంగా ఉన్నాడు, అతను ఇప్పుడు కూడా మన వైపు చూస్తున్నారు, ఆయన సాక్షిగా ఎప్పుడు మనతోనే ఉన్నారు. కానీ మనకి ఆ నమ్మకం ఉంటే ఉన్నారు, లేదు అంటే లేరు. మనము దొంగలు మూత ఆట ఆడుకున్నప్పుడు గేమ్ అయిపోయిన తర్వాత ఏమంటారు, నేను ఓడిపోయాను, ఎవరైతే పిల్లలు ఎక్కడో దాక్కున్నారో అందరు బయటికి వచ్చేయండి, నేను ఓడిపోయాను, నేను ఇంకా వెతకలేకపోతున్నానని చెప్పేస్తారు. అలానే మనం కూడా భగవంతుడిని నేను ఇంకా మీకు వెతకలేకపోతున్నారు, మీరు ఇక్కడే ఉన్నారు, బయటకు వచ్చేయండి అయితే ఆయన వచ్చేస్తారు. కానీ మనకి నమ్మకం లేదు, మనం అతను ఎక్కడో పైకి ఉన్నారేమో అని అనుకుంటున్నాము. అతను ఇక్కడే ఉన్నారు, మన హృదయంలో ఉన్నారు, మనతో పాటు 24 గంటలు ఆయన ఉన్నారు. కానీ మనకి నమ్మకం అనేది లేదు. భగవంతుడు ఒక కృప మన పైన ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. మన కంప్యూటర్కి మనం యూపీఎస్ అని పెడతాము. యూపీఎస్ మనం దేనికి పెడతాము, అంతరాయం లేకుండా కంటిన్యూస్గా నిరంతరంగా మనకి పవర్ రావాలని. యూపీఎస్ ఒక ఫుల్ ఫామ్ ఏంటి, అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై. అలానే భగవంతుడికి మనతోని ఇంకోటి ఉంటుంది, అదేంటంటే యూకేఎస్, అన్ఇంటరప్టెడ్ కృపా సప్లై. భగవంతుడు మనకి అంతరాయం లేకుండా సతతంగా నిరంతరంగా మన మీద కృప అనేది పంపిస్తున్నారు, కృప అనేది మన మీద చేస్తున్నారు. కానీ మనకే అది అర్థం అవ్వట్లేదు. లేదు మనం ఇప్పుడు అనుకోవచ్చు, మీరు అలా అంటున్నారు కానీ మాకేమనిపించట్లేదు, ఎక్కడ మా మీద ఏం కృపా పంపిస్తున్నారు. అది మీకెందుకు అనిపించట్లేదంటే నేను చెప్తాను. ఇప్పుడు ఉదాహరణకి మీరు గది లోపల తలుపు వేసేసి కర్టెన్స్ వేసేసి కూర్చున్నారు. ఇప్పుడు మీరు అంటున్నారు సూర్యకిరణాలు నా మీద ఎందుకు ప్రసరింపు అవ్వట్లేదంటే ఎలా అవుతాయి, మీరు కర్టెన్స్ ఓపెన్ చేయాలి, మీ తలుపు తీయాలి, తీస్తే సూర్యకిరణాలు మీకు కనిపిస్తాయి. కానీ మీరే తలుపు వేసేస్తే ఆ కిరణాలు మీ మీద ఎలా ప్రసరింపు అవుతాయి. అలానే మనమేమంటున్నామంటే మనమే మన మనసు మన హృదయం తలుపు మనం వేసేసాము. అప్పుడు మనం అడుగుతున్నాం భగవంతుడు ఒక కృప నా మీద పడట్లేదు, నాకేం కృప కనిపించట్లేదు అనిపించట్లేదు అని మనం అప్పుడు ఆరోపణ చేస్తున్నాము. అది ఎలా అవుతుంది, ఆయన ఒక కృప మాత్రం మన మీద సతతంగా ఉంది, నిరంతరంగా ఆయన ఒక కృప మన మీద ఉంది. కాకపోతే మనకి ఆ నమ్మకం లేదు. నమ్మకం ఉండడం అంటే తలుపుని తీసి ఉంచడము. మనకి నమ్మకం ఉంటే ఆ కృప మన మీద తప్పకుండా పడుతుంది. నమ్మకం ఉండడం కూడా ఒక మంచి లక్షణము, ఒక మంచి స్వభావము. ఈ లోకంలో 2 రకాలు వ్యక్తులు ఉంటారు. ఒకరు దైవ స్వభావం కలిగి ఉంటారు, కొందరు రాక్షస స్వభావం కలిగి ఉంటారు. ఎవరైతే దైవ స్వభావం కలిగి ఉంటారో వాళ్ళకి భగవంతుడి పైన నమ్మకం అనేది ఉంటుంది. ఎవరైతే రాక్షస స్వభావం కలిగి ఉంటారో వాళ్ళు నాస్తికులు, వాళ్ళకి భగవంతుడి పైన నమ్మకం ఉండదు. మన భారతదేశంలో మేబీ 100% పీపుల్కి దైవ స్వభావం అనేది ఉంది, కానీ నమ్మకం మాత్రము 100% లేదు. బ్రిటానియా బిస్కెట్ లాగా 50-50. ఒక్కొక్కసారి నమ్మకం మనం బాగా నమ్ముతాము, ఒక్కొక్కసారి పరిస్థితుల పైన మన నమ్మకం మారుతుంది. అలా కాకుండా మనకి ప్రగాఢమైన నమ్మకం అనేది ఉండాలి. శ్రీల ప్రభుపాదులు వారు మా ఇస్కాన్ తాలూకా సంస్థాపక ఆచార్య ఎప్పుడైతే భారతదేశంకు వచ్చారో కొంతమంది విలేకరులు తనకు అడిగారు, ఇది మాకు చాలా వింతగా ఉంది, ఏ ఆధ్యాత్మిక సంస్థ అయినా భారతదేశంలో పుట్టి తన శాఖలు ప్రపంచవ్యాప్తంగా ఉంటాయని మేము విన్నాం, కానీ ఈ ఆధ్యాత్మిక సంస్థ అమెరికాలో పుట్టి శాఖలు భారతదేశంలో ఉండడము మాకు చాలా వింతగా ఉంది. అప్పుడు శ్రీల ప్రభుపాదులు వారు అన్నారు, భారతదేశంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే నేను అమెరికాకి వెళ్ళినప్పుడు అక్కడ అందరికీ దేవాది దేవుడు భగవాన్ శ్రీకృష్ణుడు చెప్పిన వెంటనే సరే స్వామీజీ అని వాళ్ళు వెంటనే ఒప్పుకున్నారు. కానీ ఇదే మాట నేను భారతదేశంలో శ్రీకృష్ణ భగవంతుడే దేవాది దేవుడు అని చెప్పినప్పటికి, కానీ స్వామీజీ లేదు స్వామీజీ అయితే ఇఫ్ బట్టు ఎన్ని రకాల సందేహాలు, వాళ్ళకి నమ్మకం అనేది లేదు. శిల ప్రభుపాదుల వారు చాలా బాగా చెప్పేవారు, ఎవరైనా పడుకొని ఉంటే మనం వాళ్ళకి లేపగలుగుతాము, ఎవరైనా పడుకున్నట్లు నటిస్తే మనం వాళ్ళకి లేపలేము. ఇప్పుడు విదేశాల్లో ఉన్న వాళ్ళు నిజంగానే పడుకొని ఉన్నారు, నిజంగానే వాళ్ళకి ఈ శాస్త్ర జ్ఞానం అనేది భక్తి భావన గురించి వాళ్ళకి తెలియదు, కనుక వాళ్ళకి మనం లేపించవచ్చు, చూడండి ఇది నిజమైన జ్ఞానం, ఇది మీరు తీసుకోండి, ఇది మీరు మీ జీవితంలో మీరు ఆచరించండి అంటే వాళ్ళు ఆచరిస్తున్నారు. కానీ మన భారతదేశంలో ఏంటి, మనకి అన్నీ తెలుసు. చెప్పాలంటే విదేశాల నుంచి భక్తులు, ఆస్ట్రేలియా నుంచి, ఆఫ్రికా నుంచి, అమెరికా నుంచి, రష్యా నుంచి వాళ్ళు భారతదేశం వచ్చినప్పుడు వాళ్ళు ఎంత ఉల్లాసంతో వచ్చారు, మేము భారత భూమికి వస్తున్నాము, మేము పుణ్యభూమికి వస్తున్నాము, గీత ఇక్కడి నుంచే కదా వచ్చింది అని వాళ్ళు ఎంత ఉల్లాసంతో వచ్చినప్పుడు వాళ్ళు ప్రతి ఇంటి ఇంటికి వెళ్లి, ప్రతి షాప్కి వెళ్లి గీత అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పుడు వాళ్ళొక్క బిహేవియర్, ఒక ప్రవర్తన వాళ్ళు చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. వాళ్ళు ఏమనుకున్నారంటే భారత భూమి ఎంత పుణ్యభూమి, అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా పుణ్యవంతులు, చాలా మంచి భక్తిభావాలతో ఉన్నారేమో. కానీ ఇక్కడ వచ్చి వాళ్ళు ఏం చూసారు, ఒక చేత్తోని సిగరెట్ కాల్చుతూ, ఏంటండి గీత మా దగ్గర ఉందండి వెళ్ళండి మాకు అవసరం లేదు వేరే షాప్కి వెళ్ళిపోండి. వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు, వీళ్ళ దగ్గర ఈ గీతా జ్ఞానం ఉన్నా కూడా వీళ్ళు దానికి పాటిస్తలేరు. అప్పుడు శ్రీల ప్రభుపాద దగ్గర వెళ్లి వాళ్ళు అడిగినప్పుడు శ్రీల ప్రభుపాదులు వారు చెప్పారు, ఇదే నాకు చాలా బాధగా ఉంది, ఇక్కడ గీత అనేది ప్రతి ఇంట్లో ఉంటుంది కానీ అది ఎక్కడ ఉంటుంది, ఇంట్లో పూజ గదిలో ఉంటుంది, దానికి వాళ్ళు ఏం చేస్తారు, రోజు స్నానం చేసిన తర్వాత దానికి అగరబత్తి వేసి పూజ చేస్తారు, కానీ ఒక్కసారి అయినా గీతాన్ని తీసి ఓపెన్ చేసి దాని నుంచి జ్ఞానాన్ని తీసుకొని వాళ్ళ జీవితంలో వాళ్ళు ఆచరించరు. శ్రీల ప్రభుపాద చెప్పారు, ఇక్కడ గీతా పండితులు ఎంతో మంది పండితులు ఉన్నారు, మన దేశంలో ప్రైమ్ మినిస్టర్ కూడా గీతా మీద భాష్యం రాశారు, ఎంతో వేద పండితులు ఉన్నారు, వాళ్ళు చిలుకలాగా గీతా గురించి గంటలు సేపు ప్రసంగం ఇవ్వగలుగుతారు కానీ వాళ్ళ జీవితంలో వాళ్ళు ఆచరించట్లేదు, జీవితంలో ఆచరించే వాళ్ళు చాలా తక్కువ మంది. శ్రీల ప్రభుపాద ఒక మంచి కథ చెప్పేవారు, ఒకనప్పుడు ఒక పండితుడు ఈ 22 శ్లోకం మీద చాలా మంచి ప్రసంగాన్ని ఇచ్చేవాడు. అతను రాజు దగ్గరికి వెళ్తాడు, రాజు దగ్గరికి వెళ్లి అతను అనుకుంటాడు, నేను చాలా బాగా విశ్లేషిస్తాను, నేను విశ్లేషణ చేసినప్పుడు ఇతను నా మీద చాలా హ్యాపీ అయి నా తప్పకుండా నాకు ఎంతో బహుమతులని ప్రసాదిస్తాడేమో అని ఆ కోరికతోనే అతను రాజు దగ్గరికి వెళ్తాడు. 100 పైన అర్థాలు తీసి చాలా చక్కగానే ఈ 22 శ్లోకం మీద ప్రసంగం ఇస్తాడు. రాజు పెద్దగా ఏమో రెస్పాన్స్ చూపించాడు. మరుసటి రోజు మళ్లీ వెళ్తాడు, మళ్లీ రాజు రెస్పాన్స్ చూపించాడు, మళ్లీ వెళ్తాడు. అలా 22 శ్లోకము 22 రోజులు వెళ్తాడు, రాజు ఏమి రెస్పాన్స్ చూపించాడు. తర్వాత అతను ఒక రోజు ఆలోచిస్తాడు, నేను ఈ రోజు ఇంకా వెళ్ళను. వెళ్లి అతను ఆలోచిస్తాడు, నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను, రాజు నాకు ఎందుకు బహుమతిని ఇవ్వట్లేదు. అప్పుడు అతనికి ఒక ఆలోచన వస్తుంది, ఈ 22 శ్లోకంలో ఏముంది, అనన్య భావంతోనే ఎవరైతే అర్చిస్తే వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటాను, వాళ్ళ దగ్గర ఉన్నది సంరక్షిస్తాను, లేనిది సమకూరుస్తాను, అయితే నాకు భగవంతుడే ఇస్తాడు, నేనెందుకు ముష్టివాడిలాగా రాజు దగ్గర వెళ్లి అడగడం అని అతను ఆ రోజు వెళ్లడం మానేస్తాడు. రాజు వేచి ఉంటాడు, ఇతను ఇంకా రాలేదేంటి అని సైనికుడికి పంపిస్తాడు. అప్పుడు ఆ పండితుడు అంటాడు, నాకు ఈ రోజు ఈ శ్లోకం నుంచి ఏదో చాలా గొప్పగా అర్థమైంది, నేను ఇంకా మళ్ళీ రాను. అప్పుడు రాజు ఏం చేస్తాడంటే రథం నిండి బహుమతులు తీసుకుని తన ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్లి తనకి ఆ బహుమతులు ప్రసాదించి రాజు అంటాడు, నువ్వు రోజు చిలుకలాగా ఈ శ్లోకము గురించి విశ్లేషణ చేస్తున్నావు, ప్రసంగం ఇస్తున్నావు, కానీ నీకే అర్థం అవ్వలేదు, ఈ రోజు నీకు ఈ శ్లోకము ఒక అర్థము, నువ్వు అర్థం చేసుకున్నావు, నువ్వు తెలుసుకున్నావు, అందుగురించి ఈ రోజు ఈ బహుమతుల్ని నేను నీకు చాలా ఆనందంతో ప్రసాదిస్తున్నాను. సో మన భారతదేశంలో ఉన్న ప్రాబ్లం ఇదే, ఎంతో మంది విద్వాంసులు, ఎంతో మంది పండితులు గీతా గురించి భాష్యం రాస్తున్నారు, అన్ని చేస్తున్నారు, కానీ వాళ్ళ జీవితంలో వాళ్ళది ఆచరించట్లేదు. అందుగురించి మన ప్రభుపాదుల వారు చెప్పేవారు, గీత ఎంత పవిత్రమైన ఉన్నచో మనము ఎవరు రాసిన గీత చదవకూడదు, భక్తి భావంతో ఉన్న మనిషి గీత రాస్తే తన గీత రాయడం అంటే గీత భగవంతుడు స్వయంగా చెప్పారు కానీ దాని ఒక అనువాదం అయిన ఒక భక్తుడు రాస్తే దానిలో భక్తి భావం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఈ పుస్తకం నాది, ఇది నాది, మీరు అడిగితే నేను మీకు ఇవ్వగలుగుతాను. అది నాది కాదనుకోండి, నేను మీకు ఎలా ఇస్తాను? అలానే మనలో భగవంతుడి కోసం ప్రేమం ఉంటే మనం ఇతరులకి ప్రేమం పంచగలుగుతాము. మనలోనే ప్రేమం లేనప్పుడు మనం ఎలా పంచుతాము? అందుగురించి శిల ప్రభుపాదులు చెప్పేవారు. ఒక భక్తుడు గీతాని గీతాకి భాష్యం రాసిన, గీతా గురించి చెప్పిన, గీతా గురించి మనము అతని దగ్గర వింటే మనకి అది సరిగ్గా అర్థమవుతుంది. కానీ ఒక పండితుడైనా, ఒక సాంస్కృత పండితుడైనా, ఒక పెద్ద విద్వాంసుడైనా అతను చక్కగా చెప్పొచ్చు, కానీ తనే తన జీవితంలో దానికి ఆచరించకపోతే అతని దగ్గర వినేసి మనకి ఎటువంటి ప్రయోజనము లేదు. అయితే ఇప్పుడు ఈ రహస్యమైన, ఈ గోప్యమైన అధ్యాయంలో ఉన్న ఈ శ్లోకానికి నేను రహస్యమైన అర్థం చెప్తాను. ఇంతవరకు మీరేం విన్నారు? యోగక్షేమాలు అంటే భగవంతుడు మనకి అవసరం ఉన్న వస్తువులు ప్రసాదిస్తారు. ఇప్పుడు మీకు రహస్యమైన అర్థం చెప్తాను. యోగక్షేమం తాలూకా అర్థం ఏంటి? యోగ అంటే భగవంతుడితో మనకు ఉన్న సంబంధము యోగ. ఆ సంబంధంకి ఎటువంటి ఆటంకం రాకుండా చూడడము క్షేమము. అయితే యోగక్షేమము అంటే ఇక్కడ భగవంతుడు ఏమంటున్నారంటే, నువ్వు నన్ను అనన్య భావంతో పూజిస్తే యోగక్షేమాలు నేను చూసుకుంటాను. యోగక్షేమాలు చూసుకుంటానంటే నీకు నాతో ఉన్న సంబంధంలో ఎటువంటి ఆటంకం రాకుండా నిన్ను గోలోక వృందావన్ చేర్పిస్తాను, ఆ బాధ్యత నాది అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఒక గంట సేపు మీరు యోగక్షేమం అంటే వేరేగా చెప్పారు, అంటే మాకు కావలసిన డబ్బులు, బట్టలు, యుఎస్ వీసా, మాకు ఎగ్జామ్స్, సీట్స్ మాకు అన్ని వస్తాయని మేము విని ఎంత ఆనందం పడుతున్నాం. కానీ ఇప్పుడు మీరు యోగక్షేమం ఒక అర్థమే మార్చేశారు. యోగక్షేమం అంటే మేము వైకుంఠాన్ని చేరగలుగుతాము అని ఇప్పుడు చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే అదంతా మాకు దొరకదా? కాదు, దొరుకుతుంది. ఇది మీరు ఎలా అడుగుతున్నారంటే, మీకు ఎవరైనా 1000 రూపాయలు ఇవ్వగలిగితే అతను మీకు 1 రూపాయి ఇవ్వలేదా? 1 రూపాయి 1000 రూపాయి లోపలే వస్తుంది కదా. మీరు ఎవరి దగ్గరైనా ఇతను నాకు 1000 రూపాయలు అయితే ఇవ్వగలుగుతాడు, కానీ 1 రూపాయి ఇవ్వగలుగుతాడో లేదో అని మీరు ఆలోచిస్తే మీరు మూర్ఖులు. 1000 రూపాయలు ఇచ్చిన మనిషి తప్పకుండా 1 రూపాయి మీకు ఇవ్వగలుగుతాడు. అలానే ఎవరైతే మీకు మోక్షాన్ని ఇవ్వగలుగుతున్నాడో చిన్న చిన్న విషయాలు ఎందుకు ఇవ్వలేడు? తప్పకుండా ఇస్తాడు. కానీ ఈ చిన్న చిన్న విషయాలు అడగడము మీ మూర్ఖతత్వము. మీరు ఎందుకు అడుగుతున్నారు? మీ 1000 రూపాయలు అడిగేయండి. ఎందుకంటే మీరు అడిగిన చిన్న చిన్న విషయము, డబ్బులు కావాలి, లేదు ఫలానా ఫలానా కోర్టు కేసు సార్ట్ అవుట్ అయిపోవాలి, మీరు అడిగింది ఈ జన్మం కోసము, మీరు అడిగింది తాత్కాలికమైన సుఖంని మీరు అడుగుతున్నారు. అది మీ మూర్ఖతత్వము. మీరు శాశ్వతమైన సుఖం అడిగేయండి. భగవంతుడు మీకు మోక్షాన్ని ఇస్తే ఈ జన్మ మృత్యు జరా వ్యాధి ఒక చక్రం నుంచి మీరు బయటికి పడతారు. అది మీకు కావాల్సింది. ఈ చిన్న చిన్న విషయాలు తీసుకుని మీరు ఏం చేస్తారు? కానీ ఈ చిన్న చిన్న విషయాలు కూడా భగవంతుడు మీకు ప్రసాదిస్తారు. మీరు దానికి భయపడే అవసరం ఏం లేదు. తప్పకుండా మీరు ఆయనకి భజించండి, పూజించండి, తప్పకుండా ఆయన మీరు చూసుకుంటారు. ఎవరైతే శుద్ధ భక్తులు గోలక వృందావనైనా వైకుంఠాన్ని చేరడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళు కూడా ఈ శ్లోకం వినేసి ఆనందం పడాలి. తప్పకుండా భగవంతుడు చెప్తున్నారు, నువ్వు నన్ను అన్య భావంతో పూజిస్తే నిన్ను తీసుకువెళ్ళడం బాధ్యత నాది అని ఆయన ఇక్కడ వాగ్దానం చేస్తున్నారు. అయితే అంత బాగుంది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మాకు అర్థమైపోయింది, శ్లోకము తాలూకా అర్థము మాకు తెలుసుకున్నాము, కానీ ప్రాక్టికల్ టిప్స్ ఇవ్వండి, ఏం చేద్దాం? ఇప్పుడు మాకున్న జీవితంలో మేము ఎలా అనన్య భావంతోనే, మేము గుడికి వెళ్ళాము అనన్య భావంతో ఉండాలని మేము అనుకుంటున్నాము, కానీ అది అవ్వట్లేదు. మేము ఏదో కోరుకుంటున్నాము, ఏదో అవసరం పట్టి మేము కోరేస్తున్నాము, దానికి మేము ఏం చేయాలి? కృష్ణుడికి మేము ఎలా భజించాలి, ఎలా పూజించాలి, మేము అనన్య భావంలో ఎలా ఉండాలి, మాకు ఏదైనా టిప్ ఇవ్వండి. అయితే ఇక్కడ ఎలా చేయాలంటే, మన జీవితము ఎలా నడుస్తుంది నడవనీయండి, దానిలో మార్పు అవసరం లేదు. కొంతమంది ఏమనుకుంటారంటే, ఇస్కాన్ వాళ్ళు బహుశా మాకు కూడా ప్యాంట్ షర్ట్ మానేసి ధోతి కుర్తా వేసుకోండి, తిలక్ వేసుకోండి, మాలాగా కంటి వేసుకోండి, లేదు మీరు హెయిర్ తీసేసి, అదంతా అవసరం లేదు. మీరు ఏ జాబ్ చేస్తున్నారు, మీరు ఎలా కడుపుతున్నారు మీ జీవితంలో, మీరు అలానే కడపండి. కాకపోతే పాపకర్మాలు చేసుకోకూడదు, భగవంతుని ఒక నామజపం చేసుకోండి, భగవంతునికి కృష్ణుడికి మీ జీవితంలో స్థానాన్ని కల్పించండి. మీరు ఏం ఇప్పుడు ఉదాహరణకి మీ ఇంట్లో చిన్న బాబు అయినా పాప అయినా ఉందనుకోండి, మీ జీవితము ఆ బాబు పాప చుట్టే తిరుగుతుంది. ఇప్పుడు మీరు ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే అడుగుతారు, బాబు వచ్చాడా స్కూల్ నుంచి? మీరు ఏసీ పెట్టినా ఏసీ పెట్టొచ్చా బాబుకు జలువేదో, మీరు టీవీ పెట్టినా ఆ సౌండ్ పెద్దగా పెట్టొచ్చా బాబు పడుకున్నాడేమో, మీరు వంట చేసినా ఇది చేయొచ్చా ఇది కారంగా ఉంటుందేమో, మీరు బయట వెళ్ళినా పార్క్ వెళ్దాము బాబుకు సరదాగా ఉంటుందేమో, మీరు షాపింగ్కి వెళ్ళినా అక్కడ ఏమైనా టాయ్ చూసినా మీకు బాబు గుర్తొస్తాడు. ఎలా అయితే మీ బాబుకి పాపకి మీరు ఎంత ప్రేమిస్తున్నారో, మీ జీవితం అంతా వాళ్ళ చుట్టూ తిప్పుతున్నారో, అలా కృష్ణుడు కూడా మీ జీవితంలో ఒక సెంట్రల్ ప్లేస్ ఇచ్చేసి ఆయన చుట్టూ మీ జీవితంని మీరు నడపండి. ప్రతి వస్తువు ప్రతి విషయం చేసినప్పుడు ఆయనకి మీరు తలుచుకోండి. జీవితంలో మీరు ఆయనకి కేంద్రించి ప్రతి పనిని మీరు చేసుకోండి, కేంద్రించాలి కృష్ణుడికి. ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటంటే జీవితం వదిలేయండి, గుడికి వెళ్ళినా 2 నిమిషాలు కూడా మన దృష్టిని విగ్రహాల పైన కేంద్రించలేకపోతున్నాము. ఇప్పుడు జీవితం వదిలేయండి కానీ మనం గుడికి వెళ్ళినా 2 నిమిషాలు భగవంతుడు ఒక విగ్రహాల పైన మన దృష్టిని మనం కేంద్రీకరించలేకపోతున్నాము. ఇది మనం నాకు ఒక చిన్న కథ గుర్తొచ్చింది. ఒకప్పుడు ఒక ముస్లిం ఆయన ఎయిర్పోర్ట్ లో నమాజ్ చదువుతున్నాడు. ఇప్పుడు మీకు తెలిసి ఉంది కదండి, ముస్లిం వాళ్ళు ఎక్కడున్నా ఏ పరిస్థితిలో ఉన్నా వాళ్ళు నమాజ్ టైం అంటే వాళ్ళు తప్పకుండా అక్కడ ఒక టవల్ వేసినా ఒక బెడ్షీట్ వేసినా నమాజ్ చదువుతారు. మన హిందువుల్లా కాదు, మనకి ఎంతో సిగ్గు. తిలక్ వేసుకోవడం అంటే మనకి సిగ్గు, కంటి వేసుకోవడం అంటే మనకి సిగ్గు. ఒక జపమాల తీసుకొని అంటే నేను కొందరికి చెప్తాను జపం చేయండి, మీరు బస్సులో వెళ్ళినప్పుడు చేయండి, మీరు కాలేజీలో వెళ్ళినప్పుడు చేయండి అంటే అంటారు, మాతాజీ 10 మంది మా వైపు చూస్తారు మేము జపం చేస్తున్నారని నవ్వుతారేమో అని మనం ఎంతో సిగ్గుపడిపోతాము. కానీ ఈ ముస్లిమ్స్ మాత్రము దానిలో వాళ్ళు చాలా పక్కగా ఉంటారు. ఎక్కడున్నా ఎయిర్పోర్ట్ లో ఉన్నా రైల్వే స్టేషన్ లో ఉన్నా వాళ్ళు వెంటనే ఓ బెడ్షీట్ వేసినా ఓ టవల్ వేసినా వాళ్ళు నమాజ్ చదువుకుంటారు. అయితే ఇతను కూడా ఎయిర్పోర్ట్ లో ఓ టవల్ వేసి నమాజ్ చదువుకుంటున్నాడు. అప్పుడు అక్కడ నుంచి ఒక లేడీ, ఒక మేడం అక్కడ నుంచి అతనికి తోసి వెళ్ళిపోయింది. ఇతను నమాజ్ చదువుతూ చదువుతూ కొంచెం కోపపడాడు, ఇది ఈవిడేంటి ఇలా నాకు తోసి వెళ్ళిపోయిందని. కానీ మళ్ళీ మధ్యలో మాట్లాడకూడదు అని తను నమాజ్ చదివేస్తున్నాడు. కానీ ఇప్పుడు విషయం ఏమైందంటే నమాజ్ పూర్తి చేస్తున్నాడు, మళ్ళీ అదే లేడీ ఇందాక ఎవరైతే తోసి అదే మహిళ ఎవరైతే తోసి వెళ్ళిపోయింది మళ్ళీ వచ్చి మళ్ళీ తోసి వెళ్ళిపోయింది. ఈసారి ఇతను ఊరుకోలేదు, ఆ టవల్ అంతా ఫోల్డ్ చేసి ఆగండి మేడం రండి అని పిలిచాడు. పిలిచి మీకు కనిపించట్లేదా నేను ఇక్కడ నమాజ్ చదువుతున్నాను, మీరు నాకు తోసి వెళ్ళిపోయారు. అప్పుడు ఆవిడ అడిగింది, ఏంటన్నారు మీరు, మీరు నమాజ్ చదువుతున్నారా? ఆ నేను నమాజ్ చదువుతున్నాను, నువ్వు నాకు తోసి వెళ్ళిపోయావు. అప్పుడు ఆవిడ అలానే 2 నిమిషాలు ఉండి, నా భర్త 3 సంవత్సరాల తర్వాత దుబాయ్ నుంచి వస్తున్నాడు, అతను వస్తున్నాడని నేను ఎంత ఉత్సాహంగా ఉన్నానంటే నేను మీకు తోసి వెళ్ళిపోయానని ఆ స్పృహలో కూడా నేను లేను. నాకు అది నేను మీకు తోసేసానని నాకు అర్థమవ్వలేదు. కాకపోతే నా ఒక ఉత్సాహం నా ఒక ప్రేమము ఒక సాధారణ మనిషి కోసం, కానీ మీరిక్కడ భగవంతుని దేవాది దేవుడిని మీరు పూజించినా మీరు దేవాది దేవుడిని తలుచుకున్నప్పుడు కూడా నేను మీకు తోసేసాను అని ఆ స్పృహ మీలో ఉందని నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక సాధారణ మనిషి మీద నాకు ఎంతో ప్రేమ ఉంది, నేను అన్ని మర్చిపోతున్నాను, నా శరీరం ఎవరికి తగిలిందినా నాకు ఆ ఊహలో నేను లేను. కానీ మీరు భగవంతుని తలిచినప్పుడు కూడా ఎవరు మీకు తోసేశారు ఎవరు ఏం చెప్పారు ఎవరు ఏమన్నారని మీరు చూసుకుంటున్నారో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. సో మన ప్రాబ్లం ఏంటంటే మనము ఎప్పుడు భగవంతుడు వైపు మనం కేంద్రీకరించి ఉండలేకపోతున్నాము. ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఎలా చేయాలి, దానికి ప్రాక్టికల్ గా మీరు ఏమైనా టిప్ ఇవ్వండి. మీరు చెప్తున్నారు బాగుంది కానీ మేము ఎలా ఆ స్టేజ్ కి ఆ ఒక స్థాయికి మేము ఎలా రావాలి? అయితే దానికి శ్రీల ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే, మీరు సతతంగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఈ మహామంత్రాన్ని మీరు జపం చేస్తే మెల్లగా మీ హృదయము పరిశుభ్రమవుతుంది, మెల్లగా మీకు కృష్ణుడి పట్ల ప్రేమము పెరుగుతుంది. ఈ హరే కృష్ణ మహామంత్ర ప్రేమ మంత్రము, ఇది సాధారణ మంత్రము కాదు, ఈ మంత్రం జపించడం వల్ల మీకు కృష్ణుడి పట్ల అనురాగం అనేది పెరుగుతుంది. మెల్లమెల్లగా కృష్ణుడిని తలుచుకోవడము మీకు చాలా సహజంగా అవుతుంది. మీరు దానికోసం ప్రత్యేకంగా కృషి పడే అవసరం లేదు. మీరు నిరంతరంగా కనీసం ఒక 24 గంటల్లో మీరు కనీసం 108 సార్లు అయినా ఈ మహామంత్రాన్ని జపిస్తే మెల్లమెల్లగా మీ హృదయం పరిశుభ్రమయ్యి మీరు శాశ్వతమైన ఆనందాన్ని మీరు పొందగలుగుతారు.